మెల్లిగా ఎడమ భుజం మీద నుంచి ఇలా వచ్చేటట్టు వేసుకోండి. మీ ఎడమ భుజం మీద ఇది పడుతుంది. కరెక్ట్ గా చూసుకోండి, దగ్గరికి వెళ్ళి చెప్పండి, దూరం నుంచి కాదు. స్త్రీలు మాలలాగా వేసుకోండి, భాను కానీ ఇంకోళ్ళు ఎవరైనా ఇద్దరు స్త్రీలని దాన్ని మడత పెట్టి మెళ్ళో కంఠీలాగా వేసుకోవటం చూపించండి. దగ్గరికి వెళ్ళి చెప్పండి తప్ప దూరం నుంచి కాదు. చెప్తా ఒకళ్ళు స్త్రీల వైపు ఒకళ్ళు పురుషుల వైపు ఓ ప్లేట్ లాంటిది కానీ ఓ కాగితం లాంటిది కానీ తీసుకోండి. కార్యకర్తలు తీసుకోవాలి. మీరు వాళ్ళ తీసేసిన యజ్ఞోపవీతాన్ని కలెక్ట్ చేసుకోవాలి. యజ్ఞోపవీతం పాత్ర తీసేయండి. తీసి మీ ఎడం చేతిలో పెట్టుకోండి, స్త్రీలు కుడి చేతిలో పెట్టుకోండి. పురుషులు ఎడం చేతిలో, స్త్రీలు కుడి చేతిలో, అరచేతిలోకి ఇమిడిపోవాలండి. క్లోజ్డ్ బొటకని వేలు ముందు మూసి తర్వాత నాలుగు వేలు బొటకని వేలు మీద పడాలి. మీరు వెళ్ళి కలెక్ట్ చేసేస్తుంది. స్త్రీలు కుడి చేత్తో వేస్తారు, పురుషులు ఎడం చేత్తో వేస్తారు ప్లేట్లో. స్త్రీలది ఎవరైనా కలెక్ట్ చేస్తున్నారా? ప్లేట్ లేదు, ప్లేట్ ఇవ్వండి. అక్కడ ఏదో ఉందో అది రేకు ప్లేట్ అయినా పర్వాలేదు, పేపర్ ప్లేట్ ఉంది అక్కడ. ప్లాస్టిక్ బ్యాగ్ లో కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే, చంద అడ్జస్ట్ తీసుకోండి. కుడి చేత్తో వేయాలి స్త్రీలు, పురుషులు ఎడం చేత్తో వేయాలి. కలెక్ట్ చేసేసింది ఇక్కడ పెట్టండి, నాకు కనిపించేదైతే ఇక్కడ పెట్టండి. కలెక్ట్ చేసిన యజ్ఞోపవీతాలు అన్ని స్త్రీలవి పురుషులవి కూడా. మీరు బనీన్ షర్ట్ వేసేసుకోదలుచుకుంటే వేసేసుకోవచ్చు. ఆరుగురు స్త్రీలు ఆరుగురు పురుషులు ముందు వరుసలో ఉన్నవాళ్ళు లేవండి. ఒక్కొక్కళ్ళు ఒక కిటిక తీసుకురండి. ఒక్కొక్కళ్ళు ఒక కిటిక ఎగ్గకుండ ఇక్కడే ఉందిగా, ఓ ఎగ్గకుండ ఇక్కడ తీసుకొచ్చేయండి. ఆ ఎగ్గకుండ తీసేయండి, మళ్ళా పెట్టేద్దాం. ఒక ఎగ్గకుండమేగా కానీ పన్నెండుగురు, ఆరుగురు ఆడవాళ్ళు ఆరుగురు పురుషులు. కరెక్ట్ గా ఆరుగురు కూర్చున్నారా ముందు? కళ్ళు మూసుకుని గాయత్రి చేసుకోండి లోపల. మిగతా వాళ్ళు లోపల మౌనంగా, అంటే పెద్దలు కదుపుతో శబ్దం బయటకు రాకుండా గాయత్రి చేసుకోండి. ఎగ్గకుండా ఒకటి ఎత్తేయండమ్మా. ఎక్కడ వెళ్ళారా? పన్నెండు ఇటుకలు ఒక కళ్ళు తీసుకురండి. పెట్టేయండి. తీసుకున్నాగా పెయింట్. పైకి గాయత్రి ఉచ్చారణ చేయండి ఏకస్వరంతో. ఓం భూర్భువస్వః
ప్రచోదయా ఓం భూర్భువస్వః
वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः। సంస్కారాలన్నీ కూడా భస్మం చేయబడ్డాయి. ఇంకా మీ ప్రారంభ సంచిత కర్మలు లేవు. యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళకే కాదు, మిగతా వాళ్లకు కూడా. కానీ యజ్ఞోపవీతం చేసుకున్న వాళ్లకి కొన్ని బాధ్యతలు వస్తాయి, అంతే తేడా. ఆ బాధ్యతలు ఎలా ఉంటాయి అనే దాన్ని ఈ పాటలో చూడండి. పాటలో భావాన్ని అర్థం చేసుకోండి. తెలుగు పాటే కనుక మీకు పెద్ద బాధ ఉండదు. జాగ్రత్తగా గుర్తు చేసుకుని ఆ అమర జీవిత్వం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్లు ఎలా అమర జీవులు అయ్యారు అన్నది ఆ బొమ్మల్లోనే మీకు తెలుస్తుంది కనుక వేరువేరుగా చూపించక్కర్లేదు. మళ్లీ పాట కొంచెం బ్యాక్ చేసి ఆ అమర జీవుల్ని గుర్తించండి. మనం అలా తయారవ్వాలి.
నడిచిన
పాజ్ ఫస్ట్ స్టెప్ అమరజీవులు. ఒక శ్రీరామ్ శర్మ ఆచార్య మాత్రమే అమరజీవి కాదు, క్రైస్ట్ అమరజీవే, మొహమ్మద్ అమరజీవే. అందరు ఫోటోలు చూపించలేదు కానీ చూపించిన దాన్ని బట్టి అందరి సంస్థల్లో ఉన్నటువంటి ఈ నూతన యుగ నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరి యొక్క అమర ప్రేమ మనకి కురవాలి. ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్యులు ఎందుకు చూపిస్తున్నాము అంటే ఈ ఐడియా ఇచ్చింది ఆయన కనుక. కానీ ఐడియా ఇచ్చినంత మాత్రాన మిగతా గురువులకి సామర్థ్యం తక్కువ అనుకోకండి. ఇంచేత మీ గురువుల్ని ఈ పాట వింటున్నప్పుడు, శ్రీరామ్ శర్మ ఆచార్యులు చూపించినప్పుడు మీ గురువుని చూసుకుంటారు. కానీ జాతికి గ్రహణం పట్టింది. మళ్ళీ ఆ ఫస్ట్ స్టెప్కి వెళ్ళు బ్యాక్ అమరజీవుల తర్వాత. జాతికి గ్రహణం పట్టింది. సరే, మన భౌతికమైనటువంటి జాతికి గ్రహణం పెట్టినప్పుడు గాంధీ, నెహ్రూ, సుభాష్ ఇంకా చాలా మంది దాన్ని తీసేయటానికి ప్రయత్నం చేశారు. తీసేయటానికి చేసిన ప్రయత్నించిన వాళ్ళు గుప్పెడు. కానీ ఆ గ్రహణం తీసేశాక ఆ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న వాళ్ళు అందరు కదా. అంచేత ఇప్పుడు ఒక గ్రహణం పట్టింది జాతికి. మేము పౌర్ణమా ధ్యానానికి వచ్చాం, ఈయన ఏంటో పాటలు చూపిస్తున్నాడు. ధ్యానం అంటేనే ఇది అని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇళ్లలో మీరు ధ్యానం చేస్తున్నప్పుడు కూడా మీరు తప్పు ధ్యానం చేస్తున్నారు. ధ్యానము అంటే పతంజలి యోగ సూత్రాల్లో చెప్పేది ఏకైక తానత ధ్యానము. ఒకే ఐడియా మీద రకరకాల దృష్టికోణంతో చూసేది ధ్యానం. ఒకే దాని మీద ధ్యానం చేసేటటువంటి వాడు నిద్రలోకి వెళ్తున్నాడు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటి మనం ధ్యానం ఏం చేశాం? ఉత్తర దిశలోంచి విశాఖ పూర్ణిమ నాడు ఋషి వ్యాలీలో, దాన్నే పరశురాముడు నాకాడు. దాన్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం. 21 క్షత్రియ వంశాన్ని నిర్మూలన చేశాక దాని యొక్క పాపాన్ని పోగొట్టుకోవటానికి ఆయన అక్కడ ఋషి వ్యాలీ పెట్టాడు. అద్భుతమైనటువంటి పువ్వులు ఉంటాయి అక్కడ. అందులో కొన్ని పువ్వుల్లో ఉన్నటువంటి వాసన ఎలా ఉంటుంది అంటే మిమ్మల్ని డైరెక్ట్ గా సమాధిస్థితికి తీసుకుపోతుంది. దాన్నే గురుదేవులు బ్రహ్మ కమలము అన్నారు. అది ఇప్పటికీ ఉంది అక్కడ. అంచేత మనకి ఇప్పుడు పట్టినటువంటి గ్రహణం ఏమిటి అంటే ఆధ్యాత్మికతను ఒక జాతికి ఒక మతానికి బొట్టు పెట్టాం. ఆ గ్రహణం తీసేయాలి. ఏ విధంగా అవుతే సుభాష్ చంద్రబోసు వాళ్ళు యుద్దం చేసి, గాంధీ గారు అహింసతో, నెహ్రూ మొదలగు వాళ్ళు గాంధీ గారికి సహాయపడి ఎలాగైతే ఆ జాతికి పట్టిన గ్రహణం తీసేశారో హిందువులకి, భారతీయులకి. ఇప్పుడు మీరు మానవ జాతికి గ్రహణం పట్టింది. మానవ జాతికి ఆధ్యాత్మికత అంటే ఏమీ అర్థమవటం లేదు. ఆధ్యాత్మికత అంటే అణువు అణువు వెలిసిన దేవుణ్ణి చూడాలి, కానీ ఎప్పుడో చచ్చాక నువ్వు మోక్షం పొందుతావు అంటే గురుదేవులు ఎప్పుడూ చచ్చారు, ఆ మోక్షం ఏంటో నాకు తెలియదు. ఒకసారి నేను ఆయన దగ్గర ప్రాణ ప్రత్యావర్తన శిబిరికి ముందు శిబిరంలో వెళ్ళినప్పుడు ఆయన నాతో ఒకటి అన్నాడు, అసలు కృష్ణుడికే జన్మరాహిత్యం లేదయ్యా, కృష్ణుని నమ్ముతున్న మీరు జన్మరాహిత్యం ఎలా పొందుతారు అని. అప్పుడు నేను చిన్నవాడిని, 18 ఏళ్ళు, నేను కన్ఫ్యూజ్ అయిపోయా. కృష్ణుడికే ఈయనకి మోక్షం లేదు అంటున్నాడు అంటే నా మొహం చూసి ఉంటాడు. ఆయన చెప్పాడు గీతలో ఒక శ్లోకం, యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత. తర్వాత సుజామ్య అని ఎవరన్నాడు? అంటే ఎప్పుడెప్పుడు అధర్మం ఎక్కువ అవుతుంది, పాపం కృష్ణుడి గతి ఏంటి? మరి ఆయనకే పుట్టాల్సి వస్తూ ఉంటే ఇంకా ఆయన నువ్వు పూజ చేసి మోక్షం ఏం తెచ్చుకుంటావయ్యా? అంచేత మొట్టమొదట గ్రహణం ఏమిటి అంటే, మానవ జాతి అంతటికీ పుట్టింది ఏంటి అంటే, సమస్య నుంచి పారిపోవటం మోక్షం అనే పేరుతో, వైరాగ్యం అనేటువంటి పేరుతో చాలా భయంకరమైనటువంటి తప్పులు చేస్తున్నారు. ఎందుకు భయంకరమైనటువంటి తప్పులు అంటే, ప్రకృతిలో ఒక నియమం ఉంది. ఆ కర్మ సిద్ధాంతాన్ని అవతార పురుషులు కూడా తప్పించుకోలేరు. రాముణ్ణి బాణంతో చంపాడు రాముడు, వాలిని రాముడు బాణంతో చంపాడు, కృష్ణుడు ఎలా పోయాడు? తప్పించుకోలేదు. కానీ అవతార పురుషులకే వాళ్ళకి తదాత్మానం సుజామ్యం అంటే వల్ల ఏ ఇది ఉంటుంది అంటే ఎప్పుడు పోవాలో నిర్ణయించుకోగలరు, కానీ పోయే విధానం మార్చుకోలేరు. భీష్ముడంతటి చాలా గొప్ప భక్తుడు అది కూడా. ఎందుకు అలా చచ్చిపోవాల్సి వచ్చిందో కొంతమందికి తెలియదు. చిన్నప్పుడు ఈగల్లాగా ఉంటాయే ట్రాన్స్పరెంట్ తూనీగల్ని పీకేవాడు వాటి రెక్కల్ని, అదో ఆట చిన్నప్పుడు. భీష్ముడు దాన్ని తప్పించుకోలేడు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఏ పని చేసినా దాని రియాక్షన్ గ్యారంటీగా ఉంటుంది. యూ కాంట్ ఎస్కేప్ ఇట్. ఒకే ఒక మార్గం ఉంది ఎస్కేప్ చేసుకోవటానికి, సేవ చేయగలిగితే. కానీ ఆ సేవ ఎలా చేయాలి అనేది మళ్ళా ఎలా ఉంటుందంటే, ఈ సేవ చేస్తే నాకేం లాభం వస్తుంది, సేవ చేస్తే లాభం వస్తుంది, సేవ ఎందుకైంది? బిజినెస్ అయింది. సేవ చేస్తే లాభం చూసుకుందాం అనుకో, నువ్వు సేవ ఎందుకు అవుతుందండి? ఆ గ్రహణం పోవాలి మానవ జాతికి. మానవ జాతి మొత్తానికి ఎక్కడ పుట్టినా, ఎక్కడున్నా, ఎలాంటి వాడైనా, వాడు ఏ జాతికి చెందినా, మతానికి చెందినా, కులానికి చెందినా, అణువు అణువునా ఎవరిని గుర్తించాలి? వాడు భగవంతుడిని చూడగలగాలి. ఇంకా అణువు అణువునా భగవంతుడు చూసేయగలిగే వాడికి ముక్తి కావాలి అనుకునేటటువంటి మూర్ఖత్వం నుంచి వాళ్లు బయటపడటం లేదు. నువ్వు అణువు అణువునా దేవుణ్ణి చూస్తూ ఉంటే ఇంకా ఏం ముక్తి కావాలయ్యా నీకు? కావాలా? అంచేత ముక్తి అనేది మీ చేతుల్లో ఉంది. అది ఈరోజు వాళ్లు చాలా సీరియస్ గా ఈ సందేశాన్ని ప్రపంచం మొత్తానికి అందజేస్తున్నారు. అక్కడ జరుగుతోంది వాళ్ళ, కానీ వాళ్ళు ఇలా మాట్లాడుకోరు. వాళ్ళ మాటలు ఒక సెకండ్లో మన కాలంలో మాట్లాడిన వాళ్ళు మాట్లాడుకున్నది మనకి కొన్ని వందల ఏళ్లు పట్టొచ్చు పట్టుకోవడానికి. కానీ భావం ఇది. గ్రహణం ఏమిటి అంటే, గాయత్రి యజ్ఞము అనే రెండు మానవ జాతికి ఉపయోగపడవలసినటువంటి పరికరాలు, ఒక మతానికి, ఒక జాతికి, వాళ్లకి మాత్రమే. చాలా తప్పువది. ఋషులకు అది ఇష్టం లేదు, అది కాదు అని వాళ్లే వచ్చి చెప్తున్నారు. అంచేత మొట్టమొదట మీరు ఈ గ్రహణాన్ని తీసేయాలి. చూడండి, మొదటిదేంటి? అమరత్వం. రెండోది త్యాగనిరతి. ఈ గ్రహణాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఏ గురువులకి చెందినా ఆ సాధనలు ఆపమని చెప్పటం లేదు, చెప్పటం తప్పు కూడా. దానికి ఇది కలుపుకోండి. ఈ గాయత్రి యజ్ఞము అనేది గ్యాస్ స్టవ్ వంటగిన్నెలలాగా. గ్యాస్ స్టవ్ వంటగిన్నెలు ఉంటే మీరు మీ ఇష్టం వెజిటేరియన్ ఉండుతారో, నాన్ వెజిటేరియన్ ఉండుతారో, హ్యూమనిటేరియన్ అని ఏదైనా ఉంటే నరమాంస భక్షులు అది వండుకుంటారు, మీ ఇష్టం అది. కానీ అవి రెండు కావాలి, మంట కావాలి, పాత్ర కావాలి. అలాగే గాయత్రి యజ్ఞము అనేది ఈ అమరత్వాన్ని త్యాగాన్ని ఇంకా వస్తుంది సిరీస్ పొందటానికి పరికరాలు అది. ఆ పరికరాలని మీరు కొంతమందికి మాత్రమే ఇచ్చేస్తే ఏమవుతుంది, ఇలా సర్వనాశనం అయింది భారతదేశం. అనంతమైనటువంటి సంపదతో భారతదేశం అనుకుని కాలు పెట్టిన దేశము కొలంబస్ అమెరికాని ఏమనుకుని కాలు పెట్టాడో తెలుసా మీకు? భారతదేశం అనుకుని కాలు పెట్టాడు. అది సంపత్తు అనుకుంటేనే అంత సంపద వస్తే అసలు భారతదేశం కోసమే వస్తున్నాడు. అంటే ఎంత సంపద ఉందనే ఆశతో వచ్చాడు. అనేక మంది మన దేశం మీదకి వచ్చిన వాళ్ళందరూ సంపదల కోసమే వచ్చారు. అంత సంపద ఉండేది ఇప్పుడు అంత సంపద ఉన్నది. కానీ ఆ సంపద ఎప్పుడు వస్తుంది అంటే ఈ అమరత్వము ఈ త్యాగ నిరతి రెండు ఉంటూ ఈ గాయత్రి మంత్రము అనేది మీరు అర్థం చేసుకోండి. మీ జాగృత స్వప్న సుషుప్తి స్థాయిని కలిపి సమాధి స్థితిలో ఉండగలిగే టెక్నిక్ అది. ఆ టెక్నిక్ దేనికైనా ఉపయోగించుకోవచ్చు, ఏ మంత్రానికైనా ఉపయోగించుకోవచ్చు, ఏ లక్ష్యానికైనా ఉపయోగించుకోవచ్చు. భగవంతుల లక్ష్యానికే కాదు, సైంటిస్టులు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఏంటా మూడు అర్థమయ్యాయి కదా, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థను మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు. జాగ్రత్త అవస్థే మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఏదో ఆఫీసర్ ఎవడైనా చెప్తేనో లేకపోతే మీకు 10-15 రూపాయలు వస్తాయంటేనో ఎంత దూరం అయినా వెళ్తారు. కానీ ఇలాంటి కార్యక్రమాలకి కారణం ఏంటి? క్రియాశీలత లేదు, జాగ్రత్త అవస్థనే మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు. కానీ మీరు ఇంకా ఏం ఉపయోగించుకోవాలి? స్వప్నావస్థ ఉపయోగించుకోవాలి, సుషుప్తావస్థ ఉపయోగించుకోవాలి. ఈ పాట అయిపోయాక మీకు అవి రెండు హింట్స్ మాత్రమే ఇవ్వగలను. ఇంకేంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ కి మీరు కొంచెం టైం ఇవ్వాల్సి వస్తుంది ప్రతిరోజు కూడా. ఇంతేత ప్రస్తుతము మన లక్ష్యాలు ఏంటి? మొట్టమొదటిది అమరత్వాన్ని పొందాలి, రెండోది ఏంటి? త్యాగ నిరతి. మూడో చూడండి.
యాదులు బాధలు ముసిరేళ మృత్యువు కోలలు సాకేరేళ గుండెకు బదులుగా గుండెను పొడి కొనవు పిరుషకు ఊపిరులోది జీవన దాతలై వెలిగిన మూర్తుల
మూడోది సేవాభావం. ఇందాక నేను చెప్పాను ద సైన్స్ ఆఫ్ సర్వీస్ అని, అది ఒక విజ్ఞానం. అది అసలు మీకు సేవ చేస్తాము అనే మాట చెప్పే మినిస్టర్లు అందరూ అయిపోతున్నారు, అంతేనా? కానీ సేవ చేస్తాము అని ఇంట్లో కూర్చొని అంటున్నాయి వాళ్ళు. ఎక్కడికి వస్తున్నారు? ఇంటింటికి వచ్చి చెప్తున్నారు. వాళ్ళని క్రిటిసైజ్ చేయటంలే, ఆ సైన్స్ అర్థమైంది వాళ్ళకి. ఆ సేవ నిరతి అన్నది నోట్తో కాదు, మీరు చేయాల్సింది. మీరు సేవ ఎలా చేస్తున్నారు? ఇంటింటికి తిరిగి ఎండాకాలంలో కూడా కొంతమంది పాదయాత్ర చేసి చీఫ్ మినిస్టర్ అవుతున్నారు. మీరెందుకు అవలేదు? ఆ సేవ నిరతి వెళ్ళాలి 10 చోట్లకి. ఆ సేవ ఎలా చేయాలి? దానికి రెండు ఉదాహరణలు ఇక్కడ చూపిస్తున్నాడు. ఒకటి వ్యాధి, ఇంకోటి ఆకలి, లేకపోతే ఏమంటారు దాన్ని ఆకలి అంటే అర్థమైంది కదా, తినాలి తినాలని లేదు అనేదే ఆకలి కాదు. చదవాలి చదవాలని లేకపోతున్నాం, వినాలి వినాలని లేకపోతున్నాం. ఇవంతా ఆ ఇంద్రియాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఆ కళ్ళు. క్లియర్గానే అర్థమైంది అందరికి? అర్థం కాని వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థమైంది కదా? అంచేత అమరత్వము, త్యాగము, సేవ, వీటిని నిష్ఠ, శ్రద్ధ, ప్రజ్ఞ అని కూడా అంటాం. ఎందుకు సేవ అంటే ప్రజ్ఞ? సేవ చేయాలి కానీ నీకు సేవ చేయటం ఎలాగో రాదు. ఉదాహరణకి ఒక యాక్సిడెంట్ అయింది, పేషెంట్ పడి ఉన్నాడు, ఎక్కడికి తీసుకెళ్తాం అతన్ని? మనం ఎందుకు సేవ చేయలేం? ప్రజ్ఞ లేదు. ప్రజ్ఞ అంటే అర్థమైందా? దానికి ఎలా చేయాలి ఆ క్షణంలో? అంచేత ఆ సేవ యొక్క బేసిస్ ఏంటి? ప్రజ్ఞ. త్యాగం చేయాలి. త్యాగక బేసింగ్ ఏంటి? శ్రద్ధ. శ్రద్ధ ఉంటేనే నువ్వు త్యాగం చేయగలవు. దేనికైనా చదవాలి అనే శ్రద్ధ ఉంది కనుక మీరు ఫీజులు కడతారు. ఫీజు కట్టలేని స్థితిలో ఉంటే పొలాలు అమ్మి ఫీజు కట్టిన వాళ్ళు నాకు తెలుసు, ఇంజనీరింగ్ దాంట్లో, మెడిసిన్ కాలేజీలో, వాటిలో. అంచేత త్యాగం చేయగలిగా. ఒకరికి ఎవరికో 1,000 రూపాయలు కావాలంటే పొలం అమ్మి ఇస్తామా మనం? నేను ఇవ్వను. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, దాని గురించి కంగారు పడకండి, ఇవ్వమంటున్నానని. నీకు దేని మీద శ్రద్ధ ఉంటుందో అప్పుడే త్యాగం చేయగలుగుతావు. అంతకంటే ముందు ఏంటి? సేవ, అమరత్వం. అమరత్వం అనేది దేని వల్ల వస్తుందంటే నిష్ఠ వల్ల వస్తుంది. అందుకే సిద్ధి సాయిని ఏమంటాం? నైష్టిక. నైష్టిక అంటే నిష్ఠను పాటించేవాళ్ళు. అంచేత అమరత్వానికి నిష్ట కారణం, త్యాగానికి శ్రద్ధ కారణం, సేవకి ప్రజ్ఞ కారణం. మీకు తెలియాలి, డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, కోమాలో ఉన్నాడు, దాహం అన్నాడు, ఎండలో వచ్చాడు. నీ సేవ ఏం చేస్తావు? పంచదార నీళ్ళు కలిపి వాడికి పోసావనుకో, అసలు కోమాలో ఉండినవాడు ఎక్కడ తప్పు జరిగింది సేవ చేయడానికి? ప్రజ్ఞ ఉండాలి. అంచేత ఈ పరమ పూజ్య గురుదేవుల వైజ్ఞానికత మీరు అక్కడ అర్థం చేసుకోండి. ఈ మాటలు మీకు చాలా ఈజీ. అమరత్వము, త్యాగము, సేవ అది ఆధారం కాదు. వాటికి ఆధారం మీకు నిష్ట, శ్రద్ధ, ప్రజ్ఞ. అర్థమైంది కదా? ఓ పంచి ఏ మాలిక్ తెరే బందేహం పెట్టు, హిందీలో పాట అది. కానీ ఈ క్షణంలో వాళ్ళు దాని గురించే మాట్లాడుకుంటున్నారు, ఈ పాట ప్రచారంలోకి రావటం లేదు అని. మరి విన్నాక నేను ప్రచారం చేయకపోతే నా నిష్ఠ దెబ్బతింటుంది. నిష్ఠ అంటే ఏంటి? అమరులైనటువంటి వాళ్ళు కోరుకుంటున్నటువంటిది నేను ముందు మీకు వినిపించాలి కదా. వినండి చాలా జాగ్రత్తగా. అంత కఠోరమైనది ఏం కాదు, కానీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. ఇక్కడ ఈ మూడు చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఓం భూర్ భువ స్వః. భూర్ అంటే జాగ్రత్త అవస్థ. భౌతికతనంలో ఏముండాలి? నిష్ఠ ఉండాలి. పది నిష్ఠగా చేస్తేనే కదా సఫలమవుతుంది ఏ పని చేసినా. అంచేత జాగ్రత్త అవస్థలో నిష్ఠ కలిగి ఉండాలి మీకు, స్వప్నావస్థలో శ్రద్ధ కలిగి ఉండాలి. చాలా స్వప్నాలను మీరు అనాలిసిస్ చేయగలిగితే. ఈ దిశలో ఋషుల యొక్క ఆదేశాన్ని సుప్రీంకోర్టు పట్టుకుంది. ర్యాగింగ్ అది జరుగుతోంది కనుక ఒక సైకాలజిస్ట్, పేపర్లో న్యూస్ చదివారా ఇది మీరు? ఒక సైకాలజిస్ట్ ఉండాలి అక్కడ వాళ్ళకి దారి చూపించాలి అని. కానీ అన్ఫార్చునేట్లీ సైకాలజిస్ట్కి ఈ సైకిక్ నాలెడ్జ్ తెలియదు. వాళ్ళకి తెలుసున్న మానసిక విధి విధానాలు ఖచ్చితంగా సైంటిఫిక్గా ఉన్నాయి. అంచేత ద డివైన్ ఇండియన్ యూత్ అసోసియేషన్ బాధ్యత ఇక్కడ వస్తుంది. పిల్లల యొక్క కలలను కనుక మనం అనాలిసిస్ చేయగలిగితే, వాళ్ల శ్రద్ధ ఎటు ఉందో అర్థం అవుతుంది. అందుకే అథర్వవేదంలో ఒక మంత్రం ఉంది, ఏ రాజ్యంలో అయితే కళలను విశ్లేషించి చెప్పలేనివాడు ఉండడు, అంటే ఏ రాజ్యంలో కళలను విశ్లేషణ చేసి నీకు డైరెక్షన్ ఇవ్వలేని వాళ్ళు ఎవరైనా అలాంటి రాజ్యం ఉంటే, లేరు అక్కడ ఎవరు అంటే ఆ రాజ్యాన్ని వదిలేయండి. అంత ఇంపార్టెన్స్ రాజ్యాన్ని వదిలేయమన్నారు వాళ్ళు. ఎందుకంటే కళలలోనే ఉంది మ్యాజిక్, అంత మ్యాజిక్ ఏముంది అక్కడ? త్యాగం దేనికి చేస్తావు అని. మనం డబ్బు కోసం ఎంత త్యాగాలైనా చేస్తాం కదా, డౌట్ ఉందా అందులో మీకేమైనా? ఒకరోజు ఉపవాసం ఉంటే మీకు 100 రూపాయలు ఇస్తామంటే, మీరు ఉపవాసం ఉంటారు ఉండరో నాకు తెలియదు కానీ నేను ఉంటా, ఎలాగో వెయిట్ రిడక్షన్ అవ్వాలి, 100 రూపాయలు ఇస్తుంది అంటే శ్రద్ధ నాకు వెయిట్ రిడక్షన్ మీద ఉందా 100 రూపాయల మీద ఉందా? అంచేతే ఇంతమంది వెయిట్ రిడక్షన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా వెయిట్ ఎందుకు అవ్వదు అంటే, వాళ్ళకేమో డబ్బు మీద శ్రద్ధ ఉంది, మీకేమో వెయిట్ రిడక్షన్ మీద శ్రద్ధ లేదు. శ్రద్ధ అంటే ఏమని చెప్పాను నేను? శ్రద్ధ అంటే ఇప్పుడు చెప్పాను కదా ఒక అర్థం, త్యాగం అంటే మీకు వెయిట్ రిడక్షన్ త్యాగం చేయాలని లేదు. వెయిట్ రిడక్షన్ త్యాగం చేయాలి అంటే చాలా కపాలభాతి ప్రాణాయామంతో ఓంకార సాధనతో 4 నెలల్లో 10 కేజీలు తగ్గవచ్చు, చేసి చూడండి. మీరు ఏదైనా తినండి, గడ్డి మీరు ఏం తిన్నా ఏం పర్వాలే, కానీ ఇది గంట చేయాలి మీరు ప్రాణాయామం, ఓంకార ప్రాణాయామం గంటసేపు ఓంకార ప్రాణాయామం చేయాలా? జిమ్నాషియంకి వెళ్లి 2 గంటల పాటు మాత్రం అంటే దేని మీద మీకు శ్రద్ధ లేదు? వెయిట్ రిడక్షన్ మీద శ్రద్ధ లేదు, కానీ ఆ కంపెనీ వాడికి శ్రద్ధ ఉంది. ఎవడైతే ఆ ఒబెసిటీ క్లినిక్ పెట్టాడో వాడికి శ్రద్ధ దేని మీద ఉంది? డబ్బు వదులుకోడు వాడు కదా. త్యాగము శ్రద్ధకి లింక్ అర్థమవుతోంది కదా, అది మీ కళలలో రిఫ్లెక్ట్ అవుతుంది. కళలని రాసుకోవటం నేర్చుకోండి. ఏ అవతారమూర్తి చరిత్ర చదివినా వాళ్ళు పుట్టబోయే ముందు వాళ్ళకి తల్లికి వచ్చిన కళలు గురించి మీరు అందరూ చదివి ఉంటారు. ఎవరైనా ఓ అవతారమూర్తి గురించి చదివి, ఓ మహాపురుషుడు గురించి మీరు చదువుతూ వాడి తల్లికి కలిగిన కళలు చదవలేదు అన్న సంఘటన ఎక్కడైనా ఉందా మీకు? అర్థమైందా నేను చెప్పిందంటే? పుట్టబోయే బుడ్డ ఎక్కడ తెలుస్తున్నాడు? అప్పుడే కళల్లోనే తెలిసిపోతుంది అసలు ఏం జరగబోతుందో. మరి మీ కళల్లో శ్రద్ధ లేదు, భావన అర్థమవుతుంది కదా. నిష్ఠ శ్రద్ధ అనేది ఈ జగత్తే స్వప్నాల జగత్. దీని తర్వాత నిద్రాస్థితి ఉంది. సైన్స్ గురించి మీరు చాలా 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 చదువుతాం మనం. ఎన్ని లక్షల పుస్తకాలు సైన్స్ మీద ఉన్నాయో నాకే తెలియదు. సైన్స్ మీద పుస్తకాలు ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో? లక్షల్లోనే ఉంటాయా, కోట్లలో కూడా ఉండొచ్చు. అవంతా ప్రింట్ చేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? చాలా జాగ్రత్తగా వినండి నేను ఏం చెప్తున్నాను. నిద్ర అంటే నిద్రనే కాదు, అజ్ఞానం కూడా నిద్రే. జ్ఞానం లేకపోవటం నిద్ర అని ఎందుకంటామంటే, ఆ క్షణంలో నీకు ఏ జ్ఞానము లేదు. నీ శరీరం ఉందని తెలియదు, నువ్వు ఎక్కడ పడుకున్నావో తెలియదు, చుట్టుపక్కల ఏమవుతుందో తెలియదు, అంతా అజ్ఞానమే. అజ్ఞానం దేనితో పోతుంది? ప్రజ్ఞతో పోతుంది. నిద్రాస్థితికి ప్రజ్ఞకి లింక్ అర్థమవుతుంది ఇప్పుడు. కానీ సైన్స్ గురించి సైన్స్ లెక్చరర్గా, సైన్స్ ప్రొఫెసర్గా చాలా మందిని, ఇంజనీర్లు డాక్టర్ని, నేను నా చదువుతో కెమిస్ట్రీ అది చెప్పి చేయించిన దానిగా సైన్స్ గురించి ఓ రహస్యం చెప్తాను. సైన్సిస్ట్లకి ఏమీ తెలియదు. ఎందుకంటాను నేను, ఏదైనా ఒక పుస్తకం తీస్తే మొదట డాల్టన్ ఇలా అన్నాడు, తర్వాత తప్పని సైంటిస్ట్ పేర్లు మనకి అక్కర్లే, ఇంకోడంటాడు వాడన్నది, ఇంకో సైంటిస్ట్ తప్పంటాడు. దాని తర్వాత అర్థమైందని చెప్తుంది ఏంటో, ఎప్పుడో 1803లో డాల్టన్ చెప్పింది, 1909లో నీల్స్ బోర్ కాదన్నాడు, 1905 ఆ ప్రాంతాల్లో ఐన్స్టీన్ అట్టప్పన్నాడు. ఇప్పుడు సైంటిస్టులు ఏమంటున్నారు? ఐన్స్టీన్ చెప్పింది కూడా కరెక్ట్గా కాదు, యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ రాదు, మనకు ఆ సైన్స్ గురించి అక్కర్లేదు. కానీ నేను చెప్పిన భావం అర్థమైందో, సైన్స్లో ఏమవుతుంది? ఒక తప్పు నుంచి ఒక సత్యానికి వెళ్తున్నారా, ఇంకో తప్పుకి వెళ్తున్నారా వాళ్ళు? పుస్తకాలు బట్టి మీరే చెప్పండి, ఒక తప్పు నుంచి ఇంకో తప్పుకి వెళ్తున్నారు. ఏంటంటే ఇంకో సైంటిస్ట్ వచ్చాడు అంటే అర్థం ఏంటి? దాని ముందు చెప్పిన సైంటిస్ట్ తప్పు చెప్పాడని అంటేనే కదా వాడు సైంటిస్ట్ అవుతాడు. అంతేత మొత్తం సైన్స్ పుస్తకాల్లో సత్యాలు ఏం లేవు, ఏమున్నాయి అక్కడ? అజ్ఞానము ఉన్నది. ప్రజ్ఞ కావాలి, అది ఈయన గొప్పతనం. జీవన్ దేవతా సాధనతో ఈ నిష్ఠ శ్రద్ధ ప్రజ్ఞలతో మీరు సమాధి స్థితికి వెళ్తారు. సమాధి స్థితిలో భూత భవిష్య వర్తమాన కాలాలు మూడు అర్థమైపోతాయి మీకు, మూడు ఆ క్షణంలో అర్థమైపోతాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఆ స్థితిలో ఉండటం నేర్చుకోవాలి. అంచేత ఆ స్థితిలో ఉండటానికి నేర్చుకోవటానికి ఈ పాట మీకు చాలా ఉదాహరణగా నిలుస్తుంది. ఆ పాటని వినండి. గొంతు కలపగలిగేవాళ్ళు పాటని నొక్కేయకుండా గొంతు కూడా కలపవచ్చు. ఏ మాలిక్ తేరే బందే హం. ఏం చేయాలనుకుంటున్నాడు వాడు? మంచి మార్గంలో వెళ్ళాలి, చెడు మార్గంలో నేను అడుగు వెళ్ళకూడదు, నవ్వుతో నేను ప్రాణాన్ని ఇచ్చేయగలగాలి. కానీ మనిషిలో లక్షలాది తప్పులున్నాయి, లోట్లున్నాయి. కానీ నీ దయ ఏంటది అంటే, మాలాంటి వాళ్ళు ఇంతమంది తప్పులు పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పృథ్వీ ఇంకా ఆకాశంలోనే ఉంది అంటే అది నీ యొక్క దయే. కానీ ఈ జన్మ ఇచ్చింది ఎవరు? మన చేతిలో ఉన్నా? మన చేతిలో లేదు. కృష్ణుడి చేతికి మాత్రం ఆ ఫ్రీడమ్ ఉంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్య తదాత్మానం సృజామ్యం. తనని తన్నే పుట్టించుకోవద్దు, ఆ శక్తి ఉంది. మోక్షం లేదు కానీ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పుట్టాలా వద్దా, ఎలా పుట్టాలి, ఎవరికి పుట్టాలి అనేది ఆయన నిర్ణయించుకుంటాడు. ఈ పాటలో ఏం చెప్తున్నాడు? మాకింత బలహీనతలున్నాయి, మేము ఇన్ని తప్పులు పని చేస్తున్నా పృథ్వీని కాపాడుతున్నావు నువ్వు. పృథ్వీని కాపాడుతున్నావు అన్నది మన పురాణాల్లో కూడా ఉందిగా. ఎప్పుడైనా ఈ గందరగోళం అయ్యేసరికి గోరూపంలో ఆవిడ వెళ్ళిపోతుంది అక్కడికి. వెళ్ళిపోయి రక్షించు అంటే తదాత్మానం సృజామ్యమని వచ్చేస్తాడు. కానీ మేము ఇన్ని జన్మలు ఎత్తుతున్నాం, మేము మాలో ఇంత బలహీనతలున్నాయి, కానీ మాకున్న నమ్మకం ఏంటి అంటే నువ్వు ఖచ్చితంగా మాకు మార్గదర్శనం చేస్తావు. మరోతే మేము ఎలా జీవించాలి? వాళ్ళు మా మీద కష్టాలు ఇస్తున్నారు, మేము వాటిని భరించగలగాలి, వాటి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి కోరిక నాకు రాకూడదు. చాలా ముఖ్యమైనటువంటి లక్షణం, ప్రహ్లాదుడి లక్షణం అది. ఈ లైన్ను అక్షరాలా జీవించినటువంటి వాడు ప్రహ్లాదుడు. అతని అవతారంలోనే మనం ఉన్నాం ఇక్కడ మంత్రాలయం. హిరణ్యకశిపుడు లాంటి మహాతపస్వి, మహాశక్తివంతుడైన బలవంతుడైనటువంటి రాక్షసుడు తండ్రి. వీడికి ఎన్నేళ్ళు? 4 ఏళ్ళు 5 ఏళ్ళు చిన్నవాడు. తండ్రి ఏం చేయడానికి ప్రయత్నించాడు? చంపటానికి ప్రయత్నించాడు. కానీ ప్రతీకారము అనేటటువంటిది లేదు ప్రహ్లాదుల్లో. ఎప్పుడైతే మీలో ప్రతీకారం అనేటటువంటి భావన ఉండదో, ఏ కష్టము మిమ్మల్ని ఏమీ చెయ్యదు అనేది ప్రహ్లాదుడి యొక్క ఉదాహరణ మీకు అర్థమవుతుంది. స్వయముగా వాడి అత్త యజ్ఞమండపంలో కూర్చుంది, ఒక కవర్ వేసుకుని హోలికాని. ఆవిడికి ఆ బట్ట కప్పుకుంటే అగ్నిదేవుడి దగ్గర నుంచి అగ్ని ఆవిడని ఏమీ చేయదు. ప్రహ్లాదుడిని నిప్పులో కాల్చేద్దామని అది వేసి కూర్చుంది. కానీ అగ్నిదేవుడు కూడా ఏమీ చేయలేకపోయాడు ప్రహ్లాదుడిని. తను వరం ఇచ్చినటువంటి బట్ట కప్పుకున్నటువంటి హోలికాదేవిని ఆవిడ ఆయన కాల్చేయాల్సి వచ్చింది. కారణం ఏమిటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరైనా ఏ కష్టాలు ఇచ్చినా ఇమ్మీడియట్ గా మన రియాక్షన్ ఏంటంటే వాడి వల్ల వచ్చింది, లేకపోతే దాని వల్ల వచ్చింది, ఏమీ లేకపోతే గురువు గారు నిలబడతాడు, నీ వల్ల వచ్చింది, మేము ఇన్ని పూజలు చేస్తున్నాం అది చేస్తున్నాం, ఇందువల్ల వచ్చింది అంటే ఈ కష్టాలన్నీ నీ వల్ల వచ్చింది. ఆ థాట్స్ రాకూడదు. నహి బదిలే కి హో కామన, నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని కాదు, అంతే అది అలా జరుగుతుంది. ప్రహ్లాదుడు ఏం చేశాడు? ఆ మానసిక స్థితిని సమాధి స్థితి అంటాం. ఆ మానసిక స్థితి రావాలి. అర్థమవుతుంది కదా? వైరము అనేది ఉండకూడదు. మన భారతీయ చరిత్ర, మన సంస్కృతి అదే. మనం ఎప్పుడు కూడా భారతీయులు ఎక్కడైనా ఇంకో దేశం మీద అటాక్ చేశారని ఎప్పుడైనా విన్నారా? మీరు చరిత్రలో ఎప్పుడైనా చదివారా? ఎప్పుడు అప్పుడు చదివేది, ఇప్పుడు చదివేది. కానీ ఎవడైనా మీదకి వస్తే తన్ని తాను కాపాడుకుంటాడు. యుద్ధం చేయడానికి వెళ్లినా చాలా మంది శక్తివంతుల్ని పంపించి నాతో యుద్ధం చేయకు, నువ్వు నాశనం అయిపోతావు, హనుమంతుడు ఎందుకు వెళ్ళాడు? బతిమాలుకోవటానికి వెళ్ళా. మేము యుద్ధం చేస్తాము, చేస్తే నువ్వు ఉండవయ్యా బాబు, చస్తావురా అని అన్నిసార్లు చెప్పినా వినకపోతే ఇంకో గత్యంతరం ఉండదు. అంత అయ్యాక, అంతకంటే ముందు కాదు, మామూలు దూతలు కాదు వెళ్ళవలసింది. చూచి రమ్మంటే ఎలాంటి వాడు వెళ్ళాడు? అలాంటి వాడు కూడా నేను యుద్ధం చేయం, చూచి రమ్మంటే కాల్చి వచ్చేవాడికి ఆ మాట చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ వైరము అనేటటువంటి భ్రమ నాకు లేకుండా అందరినీ మేము ప్రేమతో చూడగలుగుతాము అనేటటువంటి శక్తి, ఏ మాలి ఏ దేవుడా మాకు శక్తి నువ్వు బందే అంటే నేను నీ యొక్క శిష్యుణ్ణి. ఇంచేత ఈ ధ్యానంలో మనం మొట్టమొదట నేర్చుకున్నది ఏంటి? గాయత్రీ మంత్రాన్ని నేర్చుకున్నాం. ఆ గాయత్రీ మంత్రము మన శరీరం మీద 24 చోట్ల ప్రభావం చూపిస్తుంది. దాన్ని గాయత్రి అక్షర న్యాసము అంటాం. అది నేర్చుకున్నాం మనం. ఆ 24 శక్తులు కూడా 24 దేవతాశక్తులు. ఆ 24 దేవతాశక్తుల్ని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే, ఒక దేవత కాదు 24 దేవతాశక్తుల్ని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే మీరు ఏ స్థితికి వెళ్తారు? కామధేనువు, కల్పవృక్షము, పరశువేది మీరే. మళ్ళా మీ దగ్గరకు కల్పవృక్షం వచ్చి ఆ చెట్టు మీ చేతిలో ఉంటేనే మీ కోరికలు తీరుతాయని లేదు, మీరే పరుశువేదిగా మారుతారు, కల్పవృక్షంగా మారుతారు, కామధేనువుగా మారుతారు. కానీ అవంతా పోవాలి అంటే ఏం చేయాలి, మన సంస్కారాలు పోవాలి. గ్రహము యొక్క ప్రభావాలు కాని, వాస్తు యొక్క ప్రభావాలు కాని, దృష్టి దోషం యొక్క ప్రభావాలు కాని మన మీద ఉంటాయి. ఆ రెండింటినీ కలిపి తీసివేసేటటువంటిదే మీకు అందజేస్తున్నటువంటి ఆ యజ్ఞ కిట్. అది ముందు నేర్చుకున్నారు మీరు, గాయత్రి మంత్రాన్ని దీక్షగా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీరు వేసుకున్నటువంటి ఆ గాయత్రి మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమని అర్థం చేసుకున్నారు మీరు, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల్ని మీరు కలుపుకోవాలి. ఈ మూడింటినీ కలుపుకోవటానికి మన శరీరంలో ఉన్నటువంటి నిష్ఠ, శ్రద్ధ, ప్రజ్ఞా కేంద్రాలు కలవాలి. బొడ్డు దగ్గర నిష్ఠ అనే శక్తి ఉంటుంది, హృదయం దగ్గర శ్రద్ధ అనేటువంటి శక్తి ఉంటుంది, శిరస్సులో ప్రజ్ఞ అనేటువంటి శక్తి ఉంటుంది. అంచేత మీరు నిరంతరము ఈ క్షణం నుంచి కూడా మీరు ఈ సాధన మొదలెట్టేయండి. ఏం చేయక్కర్లే మీరు, అది జరుగుతూ ఉండేటట్టు చూసుకోండి. బంగారు రంగు సూర్యకిరణాలు మీ నాభిలోకి, హృదయంలోకి, శిరస్సులోకి ప్రవేశిస్తున్నాయి. ఈ మైక్ పనిచేస్తోన్నా, ఈ లైట్ పనిచేస్తోన్నా, ఏది పనిచేస్తోన్నా, ఆఖరికి అతను కెమెరా పనిచేస్తున్నా కూడా దేనివల్ల పనిచేస్తోంది, ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తోంది. ఇక్కడ ఒకలాగా ప్రవహిస్తోంది, అందువల్ల సౌండ్గా వస్తోంది. ఇక్కడ కాంతి ఇచ్చేటట్టు ప్రసరిస్తోంది, అక్కడ మన వాయిస్ మన రూపాన్ని పట్టుకోగలుగుతోంది, అంతా ఎలక్ట్రిసిటీయే చేస్తోంది. అలాగే మన మొత్తము జీవితము కూడా సూర్యుడి మీద ఆధారపడి ఉన్నది. ఆ సూర్యుడి మీద నుంచి మీరు నిరంతరము కూడా ప్లగ్ పెట్టేస్తే వైర్లలో కరెంట్ మీరు చూసుకుంటూ ఉంటారా, మధ్య మధ్యన కరెంట్ వస్తోందా లేదా అని, అది అలా వస్తూనే ఉంటుంది. ఆ నిరంతరమైనటువంటి శక్తిధారకి మీరు శరీరం అయిపోతే, దీనికి రకరకాలైనటువంటి పేర్లు, రకరకాలైనటువంటి సాధనలు చెప్పారు. కానీ ఈసారి వైశాఖ వ్యాలీలో వాళ్ళు డైరెక్ట్ గా చెప్పారు, ఎవరు ఏమి చెప్పినా కూడా ఈ సమాధి స్థితికి వెళ్ళటానికి ఇదే ఏకైక మార్గము. బంగారు రంగు కిరణాలు మీ నాభిలోంచి హృదయం నుంచి శిరస్సులోంచి కొంచెం మీకు ఆ కుండల్ని యాంగిల్ పేర్లు గుర్తుంటే నాభి చక్రము నుంచి, హృదయ చక్రము నుంచి, మస్తిష్క చక్రము నుంచి లోపలికి వెళ్తుంది. మూడు కన్నాల్లాగా ఉన్నాయి, సూక్ష్మమైనటువంటి కన్నాలు. అంటే ఇప్పుడు మీరు భావించుకోవచ్చు, భావించుకుంటూ నా మాటలు వినొచ్చు, దాన్ని ఆపాల్సిన అవసరం లేదు కదా. శ్వాస పీల్చుకుంటూనే నా మాట వింటున్నారా, పీల్చుకోవడం ఆపేసి వింటున్నారా? సీరియస్ గా వినాలి మీరు అంటే పీల్చుకోవడం ఆపేసి వింటారా? అది జరుగుతూనే ఉంటుంది, నిరంతరం జరుగుతూ ఉంటుంది. మీరు బతికి ఉన్నంత వరకు అవునా కాదా? మీరు కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా, పొలిటీషియన్ అయినా, సైంటిస్ట్ అయినా, ఎవరైనా, శ్వాస నిరంతరం ఎలా ఉంటుందో ఈ బంగారు రంగు సూర్యకిరణాలు ఈ మూడు నుంచి మనలోకి వెళ్తున్నాయి. నన్ను చాలా మంది అడుగుతున్నారు ఎటువైపు నుంచి వెళ్తున్నాయి అని. అది నీకెందుకు, సూర్యుడు చూసుకుంటాడు. ఇక్కడ చక్రం ఉందా అండి, వీపు మీద చక్రం ఉందా అండి, లేకపోతే ఈ పక్కన ఉందని ఒక పుస్తకంలో చదివానండి అంటే నేను చూసుకున్నా ఏమైనా చక్రం ఉందా అని. ఇక్కడ చక్రం బొమ్మ ఉందనుకోండి, అవి ఎక్కడుంటాయో మీకెందుకు, మీ భావన చాలు, మీ ఆలోచన అది వెళ్తుంది అని కనుక మీరు రోజు ప్రాక్టీస్ చేసుకుంటే దీన్నే సిద్ధి సాయి రెండు మాటలు చెప్పాడు దాన్ని, నిష్ఠ సబూరి. అంటే నిష్ఠ అంటే నిష్ఠ, సబూరి అంటే విశ్వాసము, శ్రద్ధ. ప్రజ్ఞ గురించి ఆయన ఎక్కువగా అప్పుడు ఆ రోజుల్లో ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇవి రెండు కరెక్ట్ గా ఉంటే తప్ప ప్రజ్ఞ కరెక్ట్ గా ఉండదు. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ప్రజ్ఞ చెప్తూనే ఉంది, తెలీదు అది ఎవరికి. మరి అన్ని సిగరెట్ ప్యాకెట్స్ ఎందుకు అమ్ముడైపోతున్నాయి? ప్రజ్ఞ లేదు, శ్రద్ధ ఉంది, దాన్ని లేదు త్యాగం చేయలేదు. అంచేత ఈరోజు ఆ శ్రద్ధ సబూరి అనే రెండు కనుక మీకు అందుతే మీకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందుతుందా శ్రద్ధ సబూరి ఏమైనా అందుతుందా? అందించండి. అంచేత ఈ రెండు ఇవాళ మీకు డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాయి. 2 రూపాయల కాయిన్ వస్తుంది, అది మీ పూజా దాంట్లో 2 రూపాయల కాయిన్స్, అది అందరూ తీసుకోండి. ఎంతమంది ఉంటారో అందరూ తీసుకోండి. సూర్యకిరణాలు యజ్ఞోపవీతం వేసుకున్న వాడికి మాత్రమే రాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి వస్తుంది. కానీ బదులు దాన్ని వైజ్ఞానికంగా ఒక సాధనగా మనం తీసుకుంటున్నాం. మీరు కప్పగింతలు గెత్తి పంచగలరా? మీరు ఈ వైర్లన్నీ పీకుతారు, ఇంకా కూర్చోండి. మీరు పనులు ఏం చేయొద్దు ఇప్పుడు, తర్వాత ఇద్దరు గాని కూర్చోండి. నేను చెప్పాల్సింది అయిపోతే చేద్దరు గాని కూర్చోండి అందరూ. అంచేత శ్రద్ధ సబూరి అన్నా విశ్వాసం అన్నా ఒకటే, మహారాష్ట్రియన్ వర్డ్ అది. నిష్ఠ శ్రద్ధ, మూడోది ఏం కలుపుకోవాలి మీరు? ప్రజ్ఞ. ఈ మూడు కిరణాలు ఎప్పుడైతే మనలోకి వస్తూ ఉంటాయో మీరు మ్యాన్ నుంచి సూపర్ మ్యాన్ గా మారిపోతారు అని శ్రీ అరవిందో చెప్పేది. అది హిట్లర్ పట్టుకున్నాడు, భయంకరంగా దాన్ని పట్టుకుని చాలా గ్రేట్ మ్యాన్ అయిపోయాడు. రాంగ్ ట్రాక్ లో వెళ్లేసరికి హిమాలయాల్లో ఇవాళ మీట్ అవుతున్న వాళ్లే అప్పుడు మీట్ అయ్యి ఐన్స్టీన్ ద్వారా దానికి అడ్డుకున్నారు. మనమేం చేయక్కర్లే, మెహర్ బాబా శ్రీ అరవిందో సెకండ్ వరల్డ్ వార్ లో ఎంత యుద్దం చేశారో మీకు తెలీదు. ప్రజ్ఞ అరవి శ్రీ అరబిందో వాళ్ళని అడిగితే దానికి సంబంధించిన పుస్తకం చెప్తారు, చాలా చిన్న పుస్తకం అది. 12 ఇయర్స్ విత్ అరవిందో కదమ్మా, అది తను అడిగితే తన తర్వాత చెప్తుంది మీకు. అందులో వరల్డ్ వార్ లో ఎలాగా శ్రీ అరబిందో దాన్ని తను కూర్చున్న చోటు నుంచి నియంత్రణ చేయగలిగాడో తెలుస్తుంది. సమాధి స్థితిలో ఆ గొప్ప ఉంది. ప్రజ్ఞలోంచి కనుక సూర్యకిరణాలు వెళ్తూ ఉంటే, ప్రజ్ఞ ఉన్నా శ్రద్ధ లేకపోతే నువ్వు చెయ్యవు, నిష్ఠ లేకపోతే భౌతికంగా పనిచేయదు. అంచేత ఈ మూడింటి కలయికే శ్రీ అరబిందో యొక్క ఇంటిగ్రల్ యోగా. తాంత్రికుడైనటువంటి ఒక మహాయోగి ఆనందమయ మా యొక్క శిష్యుడు. చిన్నప్పుడు నాకు 10-12 ఏళ్ళు ఉన్నప్పుడు వెళ్తే ఆయన తల ఇంత ఉండేది, శరీరం కొంచెం సన్నగా ఉండేది. ఆయన యోగానంద రీసెర్చ్ అండ్ సీక్రెట్ ఇండియా పాల్ బ్రంటన్ పుస్తకంలో విశుద్ధానంద స్వామి సూర్యకిరణాలతో వస్తువులను ఎలా క్రియేట్ చేశాడో చూపించాడు ఈ కాలంలోనే. అంచేత ఆ సూర్యకిరణాలతో అన్ని ఎలా చేయవచ్చు, నేనెవర్ని అని తెలుసుకునేటటువంటిది చెప్పినటువంటి రమణ మహర్షి, ఇవంతా కూడా ఏ ప్రక్రియ వల్ల వస్తాయి మీ శరీరంలోకి, ఈ సూర్యకిరణాలు వెళ్తాయి. దానినే పరమహంస శ్రీరామ కృష్ణ పరమహంస దగ్గరికి వెళ్తే కాళికాదేవిగా దూరింది. పేర్లు మారొచ్చు, కానీ ఏ పేర్లు మారినా సమాధి స్థితికి మీరు వెళ్ళిపోయేటటువంటి ఏకైక ప్రక్రియ ఏంటి అంటే నిరంతరము మీ శరీరంలోకి ఈ బంగారు రంగు కిరణాలు వెళ్తున్నాయి అనే భావన నిరంతరం ఉంచుకోండి. ఆ నిరంతరం ఉంచుకున్నాక మనము అమరజీవుల గురించి, త్యాగ నిరతుల గురించి, సేవా నిరతుల గురించి స్వాధ్యాయం చేసుకోవాలి. ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఒక్కొక్క కాలంలో నియమాలు మారిపోతూ ఉంటాయి. సేవ ఒకప్పుడు సేవ చేయాలి, యుద్దం చేయాలి అంటే మనకేం కావాలి? కత్తులు కటార్లు కావాలి. అంచేత సరేనండి నేనే యుద్దం చేస్తాను అని చెప్పి కత్తి కటార్లు తీసుకుంటే ఏమవుతాయి, లాభం ఉందా? అంచేత ఈ ఆధునిక యుగంలో చేయవలసినటువంటి త్యాగకి మీరు ఎంత స్పీడ్గా వెళ్లాలి అనేటటువంటిది ఈ పుస్తకంలో పరమ పూజ గురుదేవుడు ఇచ్చినటువంటి విధానం ఉంది. మీ జీవితం 6 నెలల లోపల మార్చేసుకోవచ్చు, కానీ భావన ఏంటి? నిరంతరము మీ బొడ్డులోంచి, మీ హృదయం నుంచి, మీ ప్రజ్ఞ నుంచి మీరు ఆకర్షించుకున్నటువంటి సూర్య బంగారు రంగు కిరణాలు బంగారు రంగుగానే బయటకు వెళ్తుంది. చంద్రుడు మనకి ఆహార ప్రదాత అని అందరికీ తెలుసు. రసోవై సహా అంటాము భగవంతుడి గురించి. మన ఈ వనస్పతులు కానీ మూలికలు కానీ ఇవంతా కూడా వాటిలో ఉన్నటువంటి రసము సూర్యుడి నుంచి రావటం లేదు, చంద్రుడి నుంచి వస్తుంది. కానీ ఆ చంద్రుడికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. అలాగే మీరు కూడా చంద్రులు అయిపోవాలి. అందుకే ఈ చంద్రతత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు శ్రీరామ చంద్ర అంటారు. మీకు తెలుసా తల్లిదండ్రుల వారికి రామచంద్ర అని పేరు పెట్టారా? మీరు చూసుకోండి, వాల్మీకి రామాయణంలో రామచంద్ర అని పేరు పెట్టలేదు, రామ అని పెట్టారు. ఏమంటాం మనం అతన్ని? కృష్ణుని కూడా అంటాం కదా కృష్ణచంద్ర. మీరు కూడా ఆ సూర్యకిరణాలు మీలో తీసుకుని చంద్రుడులాగా అమరత్వాన్ని అమృతత్వాన్ని మీరు పంచాలి అనే సాధనకి ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం ఇవాళ ఇప్పుడు మీరు తీసుకోండి. దాంతో ఈ ధ్యానము ఆపుతాను. ఓం సవిత శ్రీరామచంద్ర. సవిత నుంచి వస్తున్నటువంటి ఆ కిరణాలు శ్రీరాముడి ప్రజ్ఞ, శ్రీరామ శర్మ ఆచార్య ప్రజ్ఞతో మనలోకి వెళ్తోంది. ఇక్కడ మేము ఇంకో పేరు అంటామండి, మా ఇష్టదైవం కాదండి, కుదరదు, ఐన్స్టీన్స్ కుదరదు. ఐన్స్టీన్స్ లా అంటే ఐన్స్టీన్స్ లాగే చెప్పాలి మీరు. సవిత శ్రీరామ చంద్ర. ఎవడు చంద్రుడు? మీరు. ఎలా చంద్రుడయ్యాడు? సూర్యుడు యొక్క కిరణాలు లాక్కున్నాడు. ఎవరు ఈ విధానం చెప్పారు? శ్రీరామ శర్మ చెప్పాడు. ఓం సవిత శ్రీరామచంద్ర అని రోజు నిద్ర లేవగానే ఓ మూడు సార్లు అనుకుని అది గుర్తు చేసుకోండి. మరి మూడు సార్లు కంటే ఎక్కువ వద్దు, మీరు పడుకుని లేచారు. ఓం సవిత శ్రీరామ చంద్ర. భావం అర్థమైంది కదా? సూర్యుడు యొక్క కిరణాలు మూడు ప్లేసులకి వెళ్తున్నాయి. ఈ అనుగ్రహం మాకు శ్రీరామచంద్రుడు, శ్రీరాముడు అంటే మన గురువు ఇచ్చారు. దానివల్ల నేను అమృతత్వం ఇచ్చేటటువంటి చంద్రుడిగా మారుతున్నాను. ఓం సవిత శ్రీరామ చంద్ర అంటే భావం అర్థమైంది కదా? ఓం సవిత శ్రీరామ అన్నప్పుడు కిరణాలు లోపలికి వెళ్తున్నాయి, చంద్ర అన్నప్పుడు ఆ కిరణాలు చల్లని శీతలమైనటువంటి స్వర్గీయ వాతావరణాన్ని ప్రపంచాన్ని జరుగుతోంది. అందులో చంద్రుడు ఏమైనా ఇక్కడికి వచ్చే ఏదైనా తవ్వటం అది చేస్తున్నాడా? ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళిపోకలే, మీరు చేస్తున్న పనులు అవి మామూలుగా చేసుకోండి. కానీ ఏ భావంతో చేసుకోవాలి? వైరము లేకుండా, క్రోధము లేకుండా ప్రహ్లాదుని గుర్తు చేసుకోండి. వీలవుతే ఈ పాటలు పాడుకోవచ్చు. మీరు కళ్ళు మూసుకోండి, మీరు చంద్రుడిగా మారిపోండి. ఒక్క నిమిషం అంతే, నేను మంత్రం చెప్తాను, మీరు భావం అనుకోండి. ఓం మీరు అనొద్దు, భావన నాభి హృదయము శిరస్సు లోంచి సూర్యకిరణాలు వెళ్తున్నాయి. శ్రీరామ అంటే శరీరం అంతా వ్యాపిస్తున్నాయి ఆ గురు అనుగ్రహంతో. చంద్ర ఆ అమృతత్వాన్ని నేను పంచుకున్నాను. రెండోసారి మీరు అనొద్దు మంత్రం, భావం చేసుకోండి. ఓం సవిత శ్రీరామ చంద్ర. ఓం అనొద్దు, మీరు భావం చేసుకోండి. ఓం సవిత శ్రీరామ చంద్ర. లేచిపోండి. దాని తర్వాత రాత్రి పడుకునే ముందు కూడా ఇది మూడు సార్లు చేసుకుని పడుకోండి, అంతే. అంతకంటే ఎక్కువ సాధన ఏం చేయక్కర్లేదు. తర్వాత ఏంటి, ఇది గుర్తుంటే చాలు మీకు. కానీ గుర్తు కూడా ఉండక్కర్లేదు మీకు అలవాటు అయిపోతే. మీరు ఊపిరి పీల్చుకున్నారని మీకు గుర్తుంటుందా? కానీ కొంచెం అలవాటు పడాలి దీనికి. అంచేత కొన్నాళ్ళు కనుక ఇది చేసుకుంటే మీకే తెలుస్తుంది, మీ సమాజంలో, మీ కుటుంబంలో, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో అమృతత్వం ఎలా వస్తుందో తెలుస్తుంది. దీని గురించి స్వాధ్యాయం చేసుకోవాలి. మీరు పుస్తకాల్లో మీకు ఇమీడియట్ గా దొరకదు, కానీ ఇలా మీరు ప్రదక్షిణకి వెళ్తే సవితా ధ్యానము 1-2 అని ఉంది. మీరు కనుక దాన్ని జాగ్రత్తగా కనుక దాన్ని చదువుకుని నోట్ చేసేసుకుంటే ఈ ధ్యానం ఎలా చేయాలో తెలుస్తుంది. అంచేత ఏకాగ్రతతో మళ్లీ ఆ రెండు పాటలు విని క్లోజ్ చేసేద్దాం. పాటలు వింటా ఉంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినవి. మొదటిదేంటి, అణువు అణువున వెలసిన దేవ. ఆ సూర్యకిరణాలే మన అణువణువులో వెలుస్తున్నాయి. దాని తర్వాత ఏ మాలిక్ తేరే బందే రెండు పాటలు వచ్చింది. ఇంకా వీళ్ళని డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళకు కనిపించకుండా మోకాళ్ల మీదే మీరు నడిచి 2 రూపాయలు ఇచ్చేయగలిగితే ఇప్పుడు ఇచ్చేయండి, లేకపోతే ప్రదక్షిణలో నుంచోండి, అది చదివిన వాళ్ళకే 2 రూపాయలు ఇవ్వండి, అక్కడికి వెళ్ళి నుంచోండి. ఇప్పుడు అయిపోయాక ఏకాగ్రతతో ఆ భావము
మనిషిని మనిషే పరిచేషం విషమై పురిచేడా నిప్పులు మింగి నిజమును చేతి సుందని మమతల సుగలము చేతి అమర జీవులై సుగలిగిన మూర్చుల
పట్టు కూర్చో అది పడిపోకుండా అన్నారా.
हम भगवान से कि वो प्रार्थना करो जो बाबूजी किया करते थे।
तेरे बंदे हम हो हमारे कवन की पैसे कल बदी से कमी ताकि बदली हुए के दम मालिक तेरे बंदे हम तो है इसमें कमी जो जो खड़ा है दयालु बड़ा ये बंदा के घर के खड़ी हमें जब जन्म हम सबके गम बदी से चले ताकि बदले हुए के बम तेरे बंदे हम